सत्यं स्यात् उदितं मुखं तत्त्वं पुरुषं न पावनं सत्य धर्माय दृष्टये। మాండుక్యోపనిషత్తులో చదువుకున్నటువంటి ఓంకారోపాసన, ఆ ఓంకారోపాసన అంటే వైశ్వానరుడు విరాట్, తైజసుడు హిరణ్యగర్భు, ప్రాజ్ఞుడు ఈశ్వరుడు, ఇది జంటలు. ఈ మూడు జంటలకి అవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలని ఎస్టి సమష్టి అని చెప్తాను మనం. ఎస్టి అంటే వ్యక్తిగతమైన, సమష్టి అంటే సామూహికమైన. ఈ సామూహికత ఎంతవరకు తీసుకెళ్ళవచ్చు? మీరు భారతీయ ఆధ్యాత్మికత దానిని నాలుగు ఆశ్రమాలుగా తెలుపుతుంది. బ్రహ్మచర్యము, వ్యక్తిగతంగా అవగాహన తీసుకుంటాడు, నిరంతరము బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ, యతీనాం బ్రహ్మ భవతి సారథి అనేటువంటి మానసిక స్థితిని తెచ్చుకుంటాడు. వ్యష్టిగా, వ్యష్టిగా అంటే ఏంటి? వారికి ఒక్కడికే వస్తుంది అది. భారతీయ ఆధ్యాత్మికత యొక్క, భారతీయ జీవిత విధానం యొక్క ఆశ్రమ వ్యవస్థను అర్థం చేసుకోండి. బ్రహ్మచర్యము అంటే ఇంద్రియ నిగ్రహంతో సంబంధం లేదు. అక్కడ ఇంద్రియ నిగ్రహము అతి 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 చిన్న సైడ్ ఎఫెక్ట్. అది పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నప్పుడు పిల్లలకు ఆకలేదు, నిజంగా పరీక్ష ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తల్లిదండ్రులు పడుకో ఇంకా నిద్రపోతే రేపు పొద్దున్న లేవలేదు అయినా పడుకోడు, టీవీ కాదు ఎవడైనా పడితే ఎదుగుతాడంతా తిండి పెట్టాడని మనం డిస్టర్బ్ చేస్తున్నాడని చేత ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవాల్సిన అవసరం లేవాడు. ఇంచేత అదే అవసరం లేదు, లక్ష్యం ఉంది కనుక. లక్ష్యం ఉన్నప్పుడు ఇదే నిగ్రహాలు మీరు ప్రాక్టీస్ చేయక్కర్లే, సహజంగానే ఇదే నిగ్రహం వస్తుంది. ఇదే నిగ్రహం రాలేదు అంటే లక్ష్యం లేదు అంటాం. బ్రహ్మచర్య ఆశ్రమంలో, గురువు యొక్క ఆశ్రమంలో పళ్ళు తోడుకోవటం దగ్గర నుంచి నిద్ర లేచిన తర్వాత లేచే విధానం దగ్గర నుంచి మంచం మీద దిగడం దగ్గర నుంచి ఎటువంటి ఒత్తిడిని లేనాలో దగ్గర నుంచి అన్ని నియమాలే. ఇష్టం చేసి చేయడానికి ఏమీ లేదు. భారతీయ ఆధ్యాత్మికత అంత అద్భుతం ఉంటుంది. అన్ని నియమాలు అంటే ప్రకృతికి నియమాలే, చెవుల తిట్టాలని ఎంత బలంతో తిప్పాలో అంత బలంతో కూడా ఇలా తీసాను అనుకున్నా తిన్నే ఇలా అంకర్ అయిపోతాను నేను అంత కదా తిప్పుకుని చోటు తిరగలేదు. అందులో ప్రతి చోట ఏంటవుతుంది? సమత్వం యోగ ఉచ్యతే, ప్రతి చోట సమత్వం, ప్రాకృతిక నియమాల సమత్వం. దాన్ని అవగాహన చేసుకోవడం బ్రహ్మచర్యము. సత్యంత దుహితం ముఖం ఆ శ్లోకానికి వివరణ ఇస్తున్నాను. ఇందాక చదివిన శ్లోకానికి అంచేత అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే బ్రహ్మచర్యంలో నేర్చుకోవాల్సినది, బ్రహ్మచర్య యొక్క ఆశ్రమంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే కాలోస్మి లోకక్షయ ప్రభుత్వం. నేను కాలము, ఐఆమ్ టైం. మరి కాలం ఏం చేస్తుంది? మిమ్మల్ని మృత్యు ముఖము వైపుకు తోలిని అంటే కాలం చేసేది. మిగతా తల్లి ఏం చేస్తారు చేయొచ్చు, మీరు చదువుకోవచ్చు చదువుకోకపోవచ్చు, అల్లరి చేయొచ్చు అల్లరి చేయకపోవచ్చు, బాంబులేసి జైలుకి వెళ్ళొచ్చు, వేరు చాలా మందిని ఉద్ధరించడానికి అద్భుతమైనటువంటి తపస్సాధన చేసి ఒక శ్రీరామ శర్మ ఆచార్యులాగా మారిపోవచ్చు. కానీ వీళ్ళందరికీ కాలము ఇచ్చేటటువంటి బహుమతి ఏమిటి అంటే చావు. ఎవరు బతికాడు? ఆ కాలమును పరిపూర్ణముగా ఉపాసన చేయుట అన్నదే బ్రహ్మచర్య అన్నది అర్థమవుతుందా? టైం ప్రకారం చేయటం నేర్చుకోండి. టైం ప్రకారం ఏది చేసినా సక్సెస్ అవుతుంది. ఏది చేసినా బ్రహ్మచర్యం అంటే కాలము యొక్క విలువను గుర్తించి కాలమును అన్నిటికంటే బాగా సదుపయోగం చేసుకుంట. ఆ కాలాన్ని సదుపయోగం చేసుకుంటున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. కుర్రవాడు 4 ఏళ్ళవాడు అవుతాడు, స్కూల్కి పంపిస్తారు. దాని తర్వాత వాడికి 20-25 ఏళ్ళు వచ్చేంత వరకు వాడు చదువుకుంటూనే ఉంటాడు, వాడు అధ్యయనం చేస్తూనే ఉంటాడు. ఇద్దరు వచ్చిన దగ్గర నుంచి ఆ ట్యూషన్ అని ఈ ట్యూషన్ అని ఈ పుస్తకాలని ఆ పుస్తకాలని ఆ జీవితాన్ని అర్థం చేసుకోండి. ఏం చేస్తే నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వాడి పని ఏంటంటే చదువుకుంటాడు. ఎలా చదువుకుంటాడు? ఇవాళ పుస్తకం, రేపు పుస్తకం, ఎన్నో పుస్తకం, ఈ పేజీ అర పేజీ ఎలా చదువుతాడా? చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో చదువుతాడు. వద్దు, రాకముందు పెట్టాలి అది. అంచేత ఆ అవగాహన బ్రహ్మచర్యం అంటే అంటే కాలమును విశ్వవిద్యాలయములో ఉపయోగించుట. చదువుకు ఉపయోగిస్తున్నారు మీరు, పనికిరాని చదువులకి 25 సంవత్సరాలు నాశనం చేసుకుంటున్నారు. నాశనం చేసుకున్నందుకు తృప్తే కదా. మా పిల్లలు చదువుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అండి? 10th క్లాస్ పాస్ అయ్యాడు. తర్వాత ఏం చేస్తాడండి? ఇంటర్మీడియట్లు జరిపించాడండి. అంటే ఇంకా ఎన్నోళ్ళు చదివిస్తున్నాను మీరు? ఇంటర్మీడియట్ అయిపోయిందండి. ఇంకా 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిందండి. అంటే ఏంటి అయిపోతే మార్చి సెప్టెంబర్ గంట వేళ లేకపోతే సమయం చెప్తున్నాను నేను. అంటే కాలాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? విద్యను నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. అంటే విద్యను నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నటువంటి ఆ వ్యక్తికి తల్లి తండ్రి గురువు ఏం చేస్తున్నారు? సహకరిస్తున్నారు, పరిపూర్ణంగా సహకరిస్తున్నారు కదా. ఒక్కసారి కూడా నువ్వు ఏం చేశావు అని అడగటం లేదుగా. బ్రహ్మచర్యములో ప్రపంచము అనేటటువంటి విశ్వవిద్యాలయములో మీరు ఆ విద్యలను నేర్చుకోవాలి. అదే గుర్తుంచుకోండి. అక్కడ ఉంటే పిల్లలు మొదటి 25 సంవత్సరాలు కాదు, తల్లి గర్భంలో ఉండడం నుంచి విద్యోత్సరం ప్రకటిస్తాం. భారతీయ ఆధ్యాత్మిక సంస్కార పరంపర అక్కడ నుంచి మొదలవుతుంది. అదే బ్రహ్మచర్య అంటే విద్యను పరిపూర్ణముగా వ్యక్తిగతముగా వ్యష్టిగా నేర్చుకుంటా. నువ్వే ఎక్స్పర్ట్ అవుతావు. నీతో పాటు నేర్చుకున్న వాళ్ళు ఎక్స్పర్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. శ్రీకృష్ణుడు సుధా సాంద్రీతం వద్ద విద్య నేర్చుకున్నాడు, సుధాములు కూడా ఆ సాంద్రీతం వద్ద నేర్చుకున్న ఇద్దరు చాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎంత గుడ్ ఫ్రెండ్స్ అంటే మన ఉత్తరాలు రాసుకోలేదు. వ్యష్టి బ్రహ్మలో చెలించుట అభ్రహ్మపుత్రుడా. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? సెమిస్టర్ వెళ్ళాలి, గ్రూప్. సెమిస్టర్ ఎలా వెళ్తావు అన్నది ఏం గ్రహస్థమని విశ్వవిద్యాలయంలో కాలేజీకి వెళ్తాను. మీరు అడ్మిషన్ వచ్చింది మీకు రూమ్ అలాట్ చేస్తారు. మీరు ఏం చేస్తారు? కాలేజీ తెరవడానికి మీరు అంతా కొత్త కదా, వెళ్తారు అక్కడికి. కాలేజీలో వాళ్ళు చెప్తారు, మీరు ఫలానా రూమ్లో కూర్చోండి సార్, రేషన్ అందరూ ఎవరో ఉంటారో అది తీసుకెళ్ళి మీకు ఇది రూమ్ ఇది కూర్చోండి, ఈ సంవత్సరం అంతా మీరు ఇక్కడే కూర్చుంటారు. కొత్తగానే అంతే ఫస్ట్ డే ముందు వెళ్ళిపోతారు, తర్వాత తర్వాత కాలేజీ వెళ్ళిపోతే అది వేరే విషయం. ఎవరు ఉన్నారు రూమ్ లో బయటకు వస్తారు, కాస్త చుట్టూ పచారం చేస్తూ ఉంటారు. ఈ లోపల ఇంకో స్టూడెంట్ వస్తాడు, వాడు ఎవరో తెలియదు వీడికి, తెలుసా? అలాగా ఆ క్లాస్ లో ఆ విశ్వవిద్యాలయంలో ప్రకృతి అనేటువంటి విశ్వవిద్యాలయంలో కుటుంబంలో సభ్యులు పెరుగుతూ ఉంటారు, పిల్లలు పుడుతూ ఉంటారని అర్థం. పిల్లలు పుట్టడమే కాకుండా సంబంధ బాంధవ్యాల ద్వారా అదే క్లాసులో అదే విశ్వ ప్రణాళికలో గృహస్థ భూములలో భార్యాభర్తలు ఇద్దరే కాదుగా కలిసేది ఏం కలుస్తాయి, కొన్ని వేల ఆత్మలు కలుస్తాయి. ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇటువైపు ఉన్నటువంటి పరంపర, ఇటువైపు ఉన్నటువంటి పరంపర కలుస్తాయి. అంతవరకు ముఖ పరిచయం కూడా లేదు, సడన్ గా ఏమైపోతారు బంధువులు అయిపోతారు. అందులో భార్య వైపు వాళ్ళు ఏమైపోతారు, ఆత్మ బంధువులు అయిపోతారు. ఏదైనా వ్యష్టిగతముగా మీరు కాలాన్ని నేర్చుకుని విద్యోపాసన చేసిన వాళ్ళు, బంగారు రంగు యొక్క ఉపాసన చేసిన వాళ్ళు, శ్రీ విద్యను ఉపాసన చేసిన వాళ్ళు సామూహికంగా జీవించటం మొదలు పెడతారు. వ్యష్టి కాస్త అయ్యింది, సమష్టి అయింది. ఈ సమష్టి ఇంకాస్త ముందుకెళ్తుంది. ముందుకెళ్ళగలుగుతుంది, వాడొక గురు పరంపరలో భాగంగా మారుతాడు. సాయి పరివారు, గాయత్రి పరివార్, సూచకులపాసన చేసినటువంటి శ్రీవిద్యోపాసకుల యొక్క కళ్యాణంద భారతి వాళ్ళు ఉన్నారు, లేకపోతే రమణ మహర్షి, ఏదో ఒక కుటుంబం. ఎక్కడ తేడా వచ్చినప్పుడు మీకు గృహస్థాశ్రమంలో వచ్చినటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా విరాట్ మాత్రమే, వైశ్వాల యొక్క కలయిక మాత్రమే. ఇంతగా ఈ భౌతిక జగత్తులోనే ఈ సంబంధ బాంధవ్యాలన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సంస్థల్లో చేరుతారో ఏమాలి, హిరణ్య గర్భ లోకాలలో మీకు సంబంధం ఏర్పడాలి. అంతర్గత దృష్టి, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఇవన్నీ కూడా అంతర్గత దృష్టి. ఏంటి అంతర్గత దృష్టి అంటే ఆదర్శములు. అందరూ కూడా ఆ ఆధ్యాత్మిక తైజసిక నుంచి హిరణ్య గర్భ సమష్టిలోకి ప్రవేశించిన వారందరూ కూడా ఒకే లక్ష్యంలో కలిగి ఉండాలి ఉన్నదా ఆలోచించుకోండి. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్. విరాట్ కూడా ఈశ్వరుడే, హిరణ్య గర్భ కూడా ఈశ్వరుడే, ఈశ్వరుడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుడు అంటే 12 గణాలు, మూడో భాగం ప్రాజ్ఞుడు, ప్రాజ్ఞుడు యొక్క విరాట్ స్వరూపం కదా. అంటే ఆ గృహస్థాశ్రమ ధర్మం నుంచి మీరు ఇంకొక అడుగు ముందుకు వేసి హిరణ్య గర్భ లోకములో ఒకే లక్ష్యము కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా మారటానికి మీరు బీజాలు వేసుకుంటారు గృహస్థాశ్రమంలోనే. దానికి రఫ్గా ఇంకో 25 సంవత్సరాలు పట్టవచ్చు. ఇంత 25 ఏళ్ళ నుంచి ఎంత వయసు వస్తుంది, 50 ఏళ్ళ అవుతాడు రఫ్గా. దాని తర్వాత ఏమవుతుంది, వాడు ముందుగా వానప్రస్థుడవుతాడు. వానప్రస్థుడు అంటే ఏంటంటే కుటుంబానికి మాత్రమే పరిమితి కాదు, వాడు హిరణ్య గర్భ లోకానికి పరిమితం అవుతాడు. అంటే ఇంకా విస్తృతం అవుతాడు వాడు. సమానమైనటువంటి ఆదర్శాలు కలిగిన వాళ్ళందరూ కూడా కలిసి ఏం ఆదర్శాలు ఉన్నాయి అది మీరు గమనించుకోవాలి. ఏమున్నాయి ఆదర్శాలు, అసలు ఎక్కడే ఆదర్శాలు? సాయి పరివారి ఆదర్శాలు ఏంటో మనకి తెలియదు, శుద్ధి సాయి పరివారి ఆదర్శాలు ఏంటో తెలియదు, ఏం తెలుసు మనకి, శుద్ధి సాయి సత్యసాయి కాదు అంటే తెలుసు. మనకున్నటువంటి తెలివితేటలకి, మనకున్నటువంటి అద్భుతమైనటువంటి దివ్యజ్ఞానానికి మీకు ఎన్ని శ్రద్ధలు ఉన్నాయి అంటే ఈ మాట అనగలుగుతున్నారు. ఏంటి అనగలుగుతున్నాం మనం? అంటే మనం ఎంత నిర్దిష్టంగా ఆలోచిస్తున్నామో, ఎవరి గురించి మనం మాట్లాడకూడదో, ఒక మహిమాన్వితులైనటువంటి వ్యక్తుల గురించి, వారి గురించి మీరే నిర్ణయాలు ఇచ్చేవాళ్ళు. సత్యసాయి సిద్ధిసాయి కాదు ఏం తెలుసు మీకు? ఏ అవగాహన ఉంది మీకు? మీకు రేపేం జరుగుతుందో తెలియదా మీకు? కానీ మీకు ఎంత ధైర్యమో చూడండి. సత్యస్యాపితం ముఖం, సత్యము మూసేసి ముందు మూత వేసింది. మూత వేసిన దాంట్లో ఏముందంటే మరకం పట్టి బల అవుతుందంటే అదృష్టవశాత్తే వాడు ఏమంటే కరెక్ట్ అయిపోతే, అందువల్ల మీరు గొప్పవాళ్ళేం కాదు. మీ అదృష్టం వాడు పూర్వజన్మ శుక్రత ఎందుకో ఆ మంచి పేరు రావాల్సింది మీకు. చిత్రలు జరిగిపోతూ ఉంటాయి, ఆ అదృష్టం ఎప్పుడైతే పోతుందో వేగిపోతుంది. అందువల్ల ఏం చెప్తున్నాను నేను, వానప్రస్థ ఆశ్రమం గురించి చెప్తున్నాను. బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి వ్యష్టి గృహస్థాశ్రమంలో విరాట్ సమష్టికి ఎదుగుతాడు. విరాట్ సమష్టిలో ఎదుగుతూ ఎదుగుతూ తేజస్సుడు వానప్రస్థాశ్రమంలో హిరణ్యగర్భలోకానికి అధిపతి అవుతాడు. కానీ అక్కడ కూడా సత్యానికి మూత పెట్టి ఉంటుంది. సత్యం తెలియదు మీకు ఇంకా కరెక్ట్గా. అందుకే హనుమంతుడికి కూడా కృష్ణుని బుద్ధం తెలియదు. మళ్ళా కృష్ణుడు ఏ రూపంగా రావాలి? అలాంటిది మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మహాత్ముల గురించి నోటికి వచ్చిన మాటలు ప్రమాదం ఎక్కడ జరుగుతుందంటే, మీకు మామూలు వ్యక్తుల గురించి మీరు ఏమన్నా పర్వాలేదు, కానీ మహాత్ముల గురించి మీరు ఏదైనా అన్నారో ప్రకృతి ఎవరుగుతుంది. నువ్వేం తప్పు చేసిన మాస్టర్ ఉంటాను సార్, అని నా యొక్క తప్పు కాదు. వాళ్ళ జోలికి మీకు ఎందుకు మీకు నచ్చకపోతే వెళ్ళకండి వాళ్ళ జోలికి. ఇంచేత వాళ్ళందరూ కూడా విరాట్ స్వరూపం నుంచి, హిరణ్య గర్భ స్వరూపం నుంచి ఈశ్వరీయ సమిష్టి జగత్తులోకి వెళ్ళిన వాళ్ళు. ఈశారాశ్వమిదం సర్వం వ్యక్తించే జగత్యాం జగత్. ఇంత ఏమవుతుందో రియాక్షన్ ఇస్తుంది. వాళ్ళేమనుకోరు, వాళ్ళు అనుకునే స్థితిలో ఉంటే అసలు మామూలు మనుషుల కంటే కూడా హీనమే వాళ్ళు. వాళ్ళు మిమ్మల్ని హాని జరగాలని కానీ ఇది అవ్వాలని కానీ ఏంటి అనుకో, రావణాసురుడే విశ్వామిత్రుని చంపలేదు. రాముని తీసుకెళ్లి చంపితే చంపే లేకపోతే మాను అన్నాడు. విశ్వ ప్రణాళికలు భాగం అయితే జరుగుతుంది, విశ్వ ప్రణాళికలు భాగం కాకపోతే నేను చేస్తా అన్నాడు. అంచేత ఈ వానప్రస్థ ఆశ్రమంలో అనేక తీర్థయాత్రలు చేసుకుంటూ కుటుంబంలోనే గృహస్థాశ్రమంలోనే ఉంటూ నిండి నిండిగా హిరణ్య గర్భ లోక యాత్ర మొదలవుతాడు. అంటే ఎక్కడికి వెళ్తాడు? హిరణ్య గర్భ లోక యాత్ర అంటే ప్రపంచంలో ఉన్న తీర్థస్థానానికి వెళ్ళాడు. ఎక్కడుంది? అంతర్గృహం లోపలికి వెళ్తాం మొదలవుతాడు. ముందు ముందుగా అంతఃప్రజ్ఞ యొక్క సమష్టి చైతన్యంలోకి వెళ్తాం మొదలెట్టాడు. వానప్రస్థాశ్రమంలో ఎప్పుడైతే ఎక్కడికి వెళ్తాం మొదలెట్టాడో ఏమవుతుందేమి అన్ని వదిలేస్తాడు. పెద్దలు చెప్పండి, ఈశావశ్యతను చెప్పాడు ఏం చేస్తాడు, అన్ని అనుభవిస్తాడు. కానీ దేన్ని వాడు పట్టుకోడు. కానీ నువ్వు అలాగే జీవిస్తున్నావు, మీరు అలాగే జీవిస్తే చాలా గొప్ప, నేను చాలా గొప్పవాడు కాదంటే. కానీ ఎందుకో ప్రకృతి ఒప్పుకోతున్నా. ఇంచేత ప్రకృతి ఒప్పుకుంటే మీరు ఈశ్వరుణ్ణి ఆజ్ఞాపించగలిగేటటువంటి స్థితికి వస్తారు. గురువు దేవో మహేశ్వర, గురువు దేవతలు. అర్ధనారీశ్వర తత్వంలో గురువు యొక్క ఎడంవైపు దేవతా శక్తులన్నీ ఉంటే, గురువు యొక్క కుడివైపు గురువు యొక్క శక్తులన్నీ ఉంటాయి. దేవతాశక్తులన్నీ కూడా గురువు యొక్క అధీనంలో ఉంటాయి. ఇంచట మనం కర్మాలు నింపంతి నమే కర్మ ఫలే స్పృహ, వాడికి నమే నాకు నేను ఏ పని చేసినా అది నన్ను అంటదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, నమే కర్మ ఫలే స్పృహ, స్పృహ కూడా ఉండదు. నేను ఈ పని చేస్తున్నాను కదా, ఈ పనికి ఫలితం ఏమవుతుంది అని ఆ మానసిక స్థితి ఈశావాస్యోపనిషద్ మిమ్మల్ని తెచ్చుకోవాలని చెప్తుంది. ఈశ్వరత్వానికి దాటినటువంటి నిశ్వర స్థితి, ఈశ్వరుడు అంటే ప్రాజ్ఞుడు యొక్క సమిష్టి. కానీ అప్పటికి కూడా మీడియాలోనే ఉన్నారు మీరు, ఇంకా నేను దాటాలి అది కూడా. అప్పుడం నువ్వు సత్యశాత ముఖం, సత్యమును మూత పెట్టినటువంటి ముఖం తెచ్చుకోదు. హిరణ్మయైన పాత్రేణ ఆ ముఖం తెచ్చుకోవడానికి ఉన్నటువంటి దారే చివరి ఆశ్రమం అయినటువంటి సన్యాసాశ్రమం. ఇంత సన్యాసాశ్రమ వ్యవస్థ భారతీయ ఋషి సాంప్రదాయాన్ని ప్రపంచానికి అందించినటువంటి అద్భుతమైనటువంటి వర్ణం. కానీ వాళ్ళు ఎలా ఉండాలి, అడుక్కు తింటూ ఇవాళ ఎవడు నాకు తిండి పెడతాడా అని ఏడుస్తున్నటువంటి వాడు పరమ నీచుడు నికృష్టుడు. వాడు సన్యాసాలు అవుతాడు కాషాయకులు వేసుకుంటే. వాడు ఎలాంటి వాడు, మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, నా యొక్క అధ్యక్షతన ఈ ప్రకృతి అంటే శాసింపబడుతుంది అని తెలుసుకున్నవాడు, వాడికి నేనిచ్చేటువంటి దేవ అవసరమే. కానీ ఎందుకు అడుక్కుంటాడు మిమ్మల్ని, శుద్ధి సాయి అడుక్కుంటాడు, అడుక్కున్న వాళ్ళు అడుక్కుంటారు, తేడా ఉంది ఇద్దరికి. శుద్ధి సాయి అడుక్కునే దాంట్లో మీ మీద ప్రేమ ఉంది, అడుక్కునే వాళ్ళకి మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని తిడతారు. ఒకసారి ఎవరో పెద్ద వస్తారు, ఒకసారి ఏమని చెప్పండి తెలుస్తుంది.